భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అసలు ఈ విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి పునాది ఏమిటి అంటే అర్జునుడే అడిగాడు ఈ విశ్వరూపాన్ని చూపించవయ్యాలి. మరి అర్జునుడు అలా అడగడానికి అసలు ఏంటి, ఏ ఏ ప్రోత్సాహంతో, ఏ సందేహంతో, దేని కారణంగా అడిగాడు అంటే ఈ విశ్వరూప సందర్శనానికి పునాది ఏమిటి అనే విషయాన్ని నిన్న మనం ప్రశ్నతోటి ఆపాం చివరి లాస్ట్లో. అదేమిటంటే విభూతి యోగం చివరిలోనే ఒక బీజాన్ని వేశాడు భగవానుడు, విశ్వరూప సందర్శనం చూపించడానికి ఒక బీజాన్ని వేశాడు. ఏమిటది అని అంటే చిట్టు చివరి శ్లోకం, విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు అన్నాడు. అయ్యా ఈ సమస్తమైనటువంటి జగత్తంతా కూడా నాలో ఒక్క అంశం మాత్రమే అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఒక ఉత్సాహం కలిగింది, ఎలాగైనా సరే అసలు ఏమిటయినా ఈయన ఈ జగత్తు మొత్తం కూడా నాలో ఒక్క అంశం అంటున్నాడు, అయితే అసలు ఈయన యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఏదో నాతో పాటుగా పుట్టినటువంటి వాడు, పెరిగినటువంటి వాడు, నాతో స్నేహం చేస్తున్నటువంటి వాడు, బంధువైనటువంటి వాడు ఈయన, కానీ ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు అని అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు నాలో ఒక్క అంశ అంటున్నాడు. అంటే అప్పుడు ఈయన ఈ జగత్తు కన్నా చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు అనమాట. ఏమిటి అసలు ఈయన స్వరూపం అది తెలుసుకోవాలా అనేటువంటి ఆలోచన అర్జునుడికి వచ్చి, అయ్యా ఏది ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడు. అంటే అర్జునుడికి ఇలాంటి సందేహం కలగటం కోసమే అక్కడ ఈ మొత్తం కూడా నాలో ఒక్క అంశ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని ఆలోచన వచ్చింది అర్జునుడికి. కారణం ఏమిటంటే అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియుడి యొక్క లక్షణం ఏమిటంటే తాను ఏదైతే అనుకుంటాడో, ఏదైతే కోరుకుంటాడో, తాను ఏదైతే సాధించాలనుకుంటాడో ఎలాగైనా సరే దాన్ని సాధించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది రజోగుణ లక్షణం ఉన్నటువంటి వాడు, క్షత్రియుడైనటువంటి వాడు చేసేటువంటి ఆలోచన. అందుకే ఆ దివ్యరూపాన్ని చూడాలనుకున్నాడు, వెంటనే భగవంతుడిని అడిగాడు. భగవంతుడి యొక్క కృపతో ఈ విశ్వరూపాన్ని సందర్శించడం జరిగింది. ఇది విశ్వరూపానికి పునాది. మరి అర్జునుడు తన యొక్క జన్మను ధన్యం చేసుకున్నాడు విశ్వరూప సందర్శనతో. మనం కూడా అర్జునులాగా మన జన్మను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విశ్వరూపాన్ని చూపించి భగవానుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, నా విశ్వరూపాన్ని దర్శించడానికి ఏ రకమైనటువంటి యజ్ఞయాది కర్మలు కానీ పూజలు పురస్కారాలు కానీ ఏం చేసినందు వల్ల లాభం లేదు, అనన్యమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకోగలరు, నన్ను చూడగలరు, నాలో ప్రవేశించగలరు, నన్ను తెలుసుకోగలరు, నన్ను చూడగలరు, నాలో ప్రవేశించగలరు. జ్ఞాతం ద్రష్టం ప్రవేశించ అన్నాడు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నా, భగవంతుణ్ణి దర్శించాలన్నా, భగవంతుడితో ఐక్యత కావాలన్నా ఖచ్చితంగా అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. భగవంతుడిలో ప్రవేశించడం అని అంటే మోక్షాన్ని పొందటమే. అంటే అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడికే ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని అన్యాపదేశంగా తెలియజేశాడు ఇక్కడ. కాబట్టి నువ్వు కూడా నన్ను కనుక చేరుకోవాలి అని అంటే ఆ అనన్యమైనటువంటి భక్తి నువ్వు కూడా సంపాదించాలా. ఎలా, ఏం చేయాలా, అనన్యమైనటువంటి భక్తిని నేను ఎట్లా సంపాదించగలుగుతాను అని అంట అది చెప్తాను అని దాన్ని కూడా చెప్పాడు. ఎందుకనంటే ప్రతి వాళ్ళు కూడా ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తారో అది నాకు కావాలనో, దాన్ని నేను సాధించాలనో అనుకుంటారు. కానీ దానికి మార్గం కావాలి కదా, అందుకని ఆ మార్గాన్ని కూడా చెప్పాలి అని అనుకున్నాడు. అందుకని ఇలా చేయి, మత్కర్మ కృమ్మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ, మత్కర్మ కృమ్మత్ పరమః మద్భక్త సంగవర్జిత. మత్కర్మ కృత్, నాకు సంబంధించినటువంటి కర్మల్ని చేస్తూ ఉండు. మత్ పరమః, నన్నే శరణుగొద్దు, నాకే నీ సర్వాన్ని కూడా సమర్పించు. మద్భక్త నాకు భక్తుడివిగా, సంగవర్జిత ప్రపంచంతో ఉన్నటువంటి సంఘభావం అంతా వదిలేసేయి, అటాచ్మెంట్ అంతా కూడా వదిలేసేయి, ఇలాగనే చేస్తే నన్నే చేరుకుంటావు. మామేతి పాండవ, ఎస్ మామేతి పాండవ, ఎవరైతే ఇలా చేస్తారో అటువంటి వాళ్ళు నన్నే చేరుకుంటారు అని ఈ మాటలన్నీ విన్నాడు అర్జునుడు. ఎలాగైనా సరే పరమాత్మని చేరుకోవాలని అనుకున్నాడు. పరమాత్మను తెలుసుకున్నాడు, ఇప్పుడు పరమాత్మను దర్శిస్తున్నాడు, పరమాత్మలో కలిసిపోవాలి, పరమాత్మని చేరుకోవాలి, పరమాత్మలో ఐక్యం కావాలి. అలా ఐక్యం కావాలంటే ఏమిటి మార్గం? భగవానుడే చెప్పాడు, అనన్య భక్తి కావాలి అని. మరి అనన్య భక్తి కావాలి అని అంటే, అటువంటి అనన్య భక్తిని సాధించాలంటే ఎలా, ఏం చేయాలా, ఎట్లా సాధించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ అనన్య భక్తిని ఎట్లా పొందాలి? అందుకే పరమాత్మని అడుగుతున్నాడు, నిన్ను ఎలా ఉపాసన చేయాలి, సాకార సగుణోపాసన, నిరాకార నిర్గుణోపాసన. అసలు ఈ సందేహం ఎందుకు వచ్చింది అర్జునుడికి? ఇంతవరకు పరమాత్మ అంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు అని తెలుసుకున్నాడు శాస్త్రాల ద్వారా. ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటున్నామో అట్లే తెలుసుకున్నాడు అర్జునుడు కూడా. కానీ ఇప్పుడు నేనే పరమాత్మని అని చెబుతున్నాడు ఎదురుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. మరైతే ఇంతకీ అదే పరమాత్మ, ఇదే పరమాత్మ, అదేమో నిరాకార నిర్గుణం, ఇదేమో సాకార సగుణం. ఇది ఆకారం ఉంది, గుణాలు ఉన్నాయి, ఎక్కడ నిరాకారం, గుణాలు లేవు. అందుకని నిరాకార నిర్గుణోపాసన చేయాలనా నేను, సాకార సగుణోపాసన చేయాలా? అసలు ఈ రెండిట్లో ఏది గొప్ప, ఏది చేస్తే నేను తొందరగా ఈ అనన్య భక్తుడై ఈ పరమాత్మను చేరుకోగలుగుతాను అని ఆయనకి సందేహం, ఆ సందేహం తెలుసుకోవాలనుకున్నాడు. అందుకనే ఇలా అడుగుతున్నాడు. ఇదే మొదటి 12వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం అర్జునుడి యొక్క ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా సమస్తమైనటువంటి మానవాళికి కూడా భగవంతుణ్ణి చేరుకునేటువంటి ఉపాయం ఏమిటో, మార్గం ఏమిటో దాన్ని తెలియజేసేటువంటి 20 శ్లోకాలు కలిగినటువంటి అతి చిన్నది, చాలా గొప్పది అయినటువంటి భక్తి యోగం అనేటువంటి అధ్యాయాన్ని మనకి భగవద్గీతలో ఇవ్వటం జరిగింది. కేవలం అర్జునుడి యొక్క ప్రశ్న, సాకార సగుణోపాసన చేయాలా, నిరాకార నిర్గుణోపాసన చేయాలా, దేని ద్వారా నేను నిన్ను చేరుకోగలను అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానంగా ఈ అధ్యాయం అనేటువంటిది వచ్చింది. భగవద్గీతలో ఈ 12వ అధ్యాయం భక్తి యోగాన్ని చాలా గొప్పదిగా గొప్ప గొప్ప స్వామీజీల దగ్గర నుంచి సామాన్యుల వరకు భావిస్తూ ఉంటారు. ఎందుకని, ఏమిటి భగవద్గీతలో 12వ అధ్యాయం యొక్క ప్రాధాన్యత అని అంటే, గంగానది హిమాలయాల్లో పుట్టింది, అనేక రాష్ట్రాలు దాటుకుంటూ 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 వచ్చి చిట్టు చివరికి కలకత్తాలో సముద్రంలో కలిసిపోయింది. ఎక్కడైతే పుట్టిందో గంగానది, అక్కడి నుంచి చివరికి సముద్రంలో కలిసిపోయేంతవరకు దాదాపుగా 2500 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది గంగ. ఈ 2500 మైళ్ళు కూడా గంగానది పరమ పవిత్రమైనటువంటిది, దాంట్లో ఏ అనుమానం లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం మరింత పవిత్రమైనటువంటిది. ఆ మరింత పవిత్రం కావడానికి ఏమిటంటే అక్కడ క్షేత్రాలు వెలిసింది. ఇప్పుడు కాశీక్షేత్రం ఉంది, ఆ కాశీక్షేత్రంలో కాశీ విశ్వనాథుని సమీపంలో ప్రవహిస్తుంది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రత ఉంది. అలాగే అలహాబాద్ త్రివేణి సంగమం, మరి అక్కడ కూడా దానికి ఆ ప్రత్యేకత ఉంది. ఇలా కొన్ని కొన్ని ప్రదేశాల్లో దాన్ని చాలా పవిత్రమైనటువంటిదిగా, పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు. అలాగే గంగానది లాగానే భగవద్గీత కూడా పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. ఇందులో ఉన్నటువంటి 18 అధ్యాయాలు కూడా పవిత్రమైనటువంటివి. అయితే వీటిల్లో, ఈ పవిత్రమైనటువంటి వాటిల్లో కూడా పరమ పవిత్రమైనటువంటి చెప్పుకునేటట్లో ఇదిగో ఈ 12వ అధ్యాయం కూడా ఉంది. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి చాలా ఆశ్రమాల్లో మొట్టమొదటిసారిగా ఈ ఆశ్రమాలు అన్నింటా కూడా భోజనం చేసేటప్పుడు 12వ అధ్యాయాన్ని చదవటం దాదాపుగా 180 ఆశ్రమాల్లో అలవాటు. కొన్ని చోట్ల 120 చోట్ల మాత్రం 15 అధ్యాయాలు చదువుతారు. తర్వాత ఎవరైనా స్వామీజీ కనుక గీతా యజ్ఞాలు కనుక చేస్తా ఉన్నట్లయితే, గీతా జ్ఞాన యజ్ఞాలు చేస్తూ ఉంటే, ఆయన 1వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించడు. ముందు 12వ అధ్యాయం చెప్పి తర్వాత 2వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తాడు. మొదటి అధ్యాయం ఏమో చెప్పరు, 12వ అధ్యాయం ఏమో ముందు చెప్తారు. ఎందుకని అంటే ఆ 12వ అధ్యాయం అదిగో అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి అధ్యాయం, అందుకని దాంతో ప్రారంభిస్తూ ఉంటారు. ఇది భగవద్గీత యొక్క ప్రాధాన్యత. అందులో ఈ 12వ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఒక విశేషం. పరమాత్మని మనం అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అంటాం. అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే చిన్నవాడు, మహత్తు కంటే పెద్దవాడు. అన్నిటికంటే చిన్నది ఏదుందో దానికంటే చిన్నవాడు, అన్నిటికంటే పెద్దది ఏదుందో దానికంటే పెద్దవాడు. అదేంటండి అంతే, పరమాత్మని మనమాదిరిగా వర్ణించడానికి వీల్లేదు. ఇప్పుడు వాడు 6 అడుగులు ఉన్నాడనుకోండి, ఏం చెప్తాం? 5 అడుగులకి పైన ఉన్నాడండి, 7 అడుగులకి తక్కువ ఉన్నాడని చెప్తాం. కానీ అడుగు కంటే తక్కువ ఉన్నాడు, 100 అడుగుల కంటే పెంచున్నాడు అని ఏమని చెబుతారు ఎవరన్నా? ఆహా, వీడి పరిస్థితి మాత్రం అది కాదు, మానవుడి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు అయినా అంతే. కానీ భగవంతుని విషయం విచిత్రం, అణువు కంటే చిన్నోడు, మహత్తు కంటే పెద్దోడు. ఒక్క తులసిదళం వేస్తే తూగుతాడు ఆయన, కానీ చిటికిన వేల మీద గోవర్ధనగిరి పర్వతాన్ని నిలుపుతాడు వారం రోజులు. ఎంత తేలిక, ఎంత గొప్ప. కాబట్టి అది సామాన్యమైనటువంటి విషయం కాదు, భగవంతుడు అలాంటి వాడు. మరి అట్లాగనే ఈ 12వ అధ్యాయం కూడా అనవరణీయాన్ మహతో మహీయాన్, అన్నిట్లోకి చిన్న అధ్యాయం, అన్నిట్లోకి గొప్ప మహత్తు కలిగినటువంటి అధ్యాయం. అందుకనే ఇలా దీన్ని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి 20 శ్లోకాలు కూడా 20 వజ్రాలు, డైమండ్స్. అదిగో అలా భావిస్తారు మహాత్ములైనటువంటి వాడు. మొదటి శ్లోకం అర్జునుడి యొక్క ప్రశ్నతో ప్రారంభమవుద్ది. సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా? ఎలా ఉపాసన చేసి నేను పరమాత్మను చేరుకోవటానికి వీలవుతుంది అని ఆయన అడిగాడు. నిజంగా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే ఏమండి, మీకు మీ కుడి కన్నంటే ఇష్టమా, ఎడం కన్నంటే ఇష్టమా అన్నాం అనుకోండి, ఏం చెప్తారు ఎవరైనా? కుడి కన్ను ఇష్టం అని అంటే ఎడం కన్ను పనికిరాందని, ఎడం కన్ను ఇష్టం అంటే కుడి కన్ను పనికిరాందని. ఇంకొకరు మొరటోళ్ళు కనుకైతే కుడి కన్ను నీకు ఇష్టమా, అయితే ఎడం కన్ను మీద పొడవమంటావా అని అంటాడు. కనుక ఇది చెప్పడానికి వీల్లేదు. నిర్గుణోపాసన, సగుణోపాసన అనేటువంటి విషయం ఇదిగో, ఇది సగుణోపాసన గొప్పది అని అంటే నిర్గుణోపాసన పనికిరాందా, నిర్గుణోపాసన గొప్పది అని అంటే సగుణోపాసన పనికిరాందా. ఈ మాట కనుక ఎవరిని చెప్పారనుకోండి, ఆ నిర్గుణోపాసన గొప్పదని అనుకోండి, నిర్గుణోపాసన చేసేవాళ్ళు కాళ్ళ రగిలేస్తారు, అహంకారం పెరుగుద్ది. సగుణోపాసనే గొప్పది అని అన్నారనుకోండి, అప్పుడు సగుణోపాసన చేసేటువంటి వాళ్ళు పిచ్చోళ్ళలారా, మీకేం తెలుసు సగుణోపాసనే గొప్పది, చూడండి భగవంతుడు చెప్పాడు అని అంటే వాళ్ళు వీళ్ళు తగాడనుకోవడానికి పనికొస్తుంది, అంతకంటే ఇంకేం పనికిరాదమ్మ. అందువల్ల సూటిగా సమాధానం చెప్పకుండా రూట్ మార్చి ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో కాకుండా ఇంకొక పద్ధతిలో అలా మార్చి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు భగవంతుడు. ఇలా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఓ చిన్న ఉపమానాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. ఒక స్త్రీకి 2 కొడుకులు ఉన్నారు. ఒకడు 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు, 2వ వాడు 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. అంటే చాలా తేడాగా పుట్టారు అన్నమాట. ఈ 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు పెద్దవాడయ్యాడు, ప్రౌఢుడయ్యాడు, ఓ ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో కొంత డబ్బు సంపాదిస్తున్నాడు, తల్లిని తమ్ముడిని పోషిస్తున్నాడు, జరిగిపోతా ఉంది. ఇక ఆ చిన్నవాడు 6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు చదువుకుంటున్నాడు, ఇప్పుడే స్కూల్కి వెళుతున్నాడు, చదువుకుంటున్నాడు. వాడు తల్లి తల్లి మీద అన్న మీద ఆధారపడి ఉండాల్సినటువంటి వాడు, వాడికి స్వతంత్రం లేదు. సరే, ఆ దేశానికి యుద్ధం వచ్చింది పొరుగు దేశంతో. అప్పుడు ఆ దేశపు రాజు ఇంటికి ఒక్కళ్ళ చొప్పున సైన్యంలోకి పంపించమని అడిగాడు. సరే ఇంటికి ఒక్కళ్ళ చొప్పున పోవాలని అంటే ఇప్పుడు వీళ్ళింటి దగ్గరికి వీళ్ళింట్లో నుంచి ఎవరు పోవాలని అక్కడ కలెక్టర్ వచ్చి అడిగాడు. అమ్మ ఎవరిని పంపిస్తావు నువ్వని? ఏం చెప్పుద్దా తల్లి? 6 సంవత్సరాల వయసు వాడిని పంపిస్తుందా, 20 సంవత్సరాల వయసు వాడిని పంపిస్తుందా? నిజంగా 6 సంవత్సరాల వయసు వాడిని పంపిస్తే ఇప్పుడు ఆమెకి ఏమి ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే 20 సంవత్సరాల వయసు వాడు చక్కగా తనని పోషిస్తున్నాడు, బాగానే ఉంటుంది. కానీ 6 సంవత్సరాల వయసు వాడిని పంపిస్తే వాడు ఏం చేస్తాడు అక్కడ? అక్కడ యుద్ధం చేయడానికి పనికిరాడు. రెండోది ఏంటంటే వాడిని ఏదో పంపిస్తే ఈ దిగులతోటి మంచం ఎక్కాల్సి వస్తుంది. సరే వీటి పంపిస్తే ఏంటండి? వీటి పంపించిన ఆమె పెద్ద నష్టం, ఎందుకంటే పోషించేవాడు లేడు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తుంది కాబట్టి దాంతో పోషణ జరుగుద్ది. కనుక ఆలోచించి జాగ్రత్తగా పెద్దవాడినే పంపించింది. అప్పుడు ఇళ్ళ దగ్గర వాళ్ళు అడుగుతున్నారు, నీకు పెద్ద కొడుకంటే ఇష్టం లేదా, చిన్న కొడుకంటే ఇష్టమా, అందుకని పోతే పోయాడు ఉంటే ఉన్నాడని వాడిని పంపించావా అని. అజ్ఞానంలో అనేటువంటి మాటది, జ్ఞానంలో అనేటువంటి మాట కాదు కదా. అందువల్ల అక్కడ ఎట్లా అయితే పెద్దవాడినా చిన్నవాడినా అన్నారో, ఇక్కడ సగుణోపాసన నిర్గుణోపాసన అనటంలో కూడా అలాంటిది. అందుకనే ప్రౌఢుడి స్థానంలోనేమో ఇక్కడ పెద్దవాడైనటువంటి వాడు ప్రౌఢుడి స్థానంలో నిర్గుణోపాసన చేసేవాడిని, బాలుడి స్థానంలో అంటే అది వా చిన్నపిల్లవాడి స్థానంలో సగుణోపాసన చేసేవాడిని పెట్టి భగవానుడు చెప్తున్నాడు, సగుణోపాసన చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళకి స్వతంత్రం లేదు, వాళ్ళంతా వాళ్ళకి తెలివి లేదు. అందుకనే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అన్నాడు. అదిగో అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేనే ఉద్ధరిస్తాను అన్నాడు. మరైతే నిరాకార నిర్గుణోపాసన చేసేవాళ్ళు, వాళ్ళు తెలివి గలవాళ్ళు, శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, సగుణోపాసనలో వాళ్ళు సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు, నిర్గుణోపాసన ఎలా చేయాలో తెలిసి అలా చేస్తున్నటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు ప్రౌఢులు కాబట్టి వాళ్ళని గురించి భగవంతుని పట్టించుకోవాల్సిన పల్లె. అందుకని వాళ్ళని గురించి ఏమన్నాడు, తే ప్రాప్నువంతి మామేవా అన్నాడు. వాళ్ళు నన్నే చేరుకుంటారు, వీళ్ళ విషయంలోనేమో వాళ్ళు నన్నే చేరుకుంటారు అన్నాడు. మరి ఆ వాళ్ళ విషయంలో వచ్చినప్పటికీ నేనే వాళ్ళని ఉద్ధరిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఇదిగో ఇలా ఇద్దరు రెండు రకాలైనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి చేరుకునేవాళ్ళే. అదిగో వీళ్ళు చేరుకోవటం వాళ్ళంతా వాళ్ళకి చేతగానటువంటి వాళ్ళని భగవంతుడే చిన్నగా లాగుతాడు. చేతనైనటువంటి వాళ్ళని వాళ్ళే ఎట్లాగూ వస్తారు కాబట్టి ఆయన పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీన్ని బట్టి మనకేమర్థం అంటే సగుణోపాసనైనా నిర్గుణోపాసనైనా భగవంతుడి దృష్టిలో తేడా లేదు, మనకి మాత్రం ఆ తేడా ఉంది. ఎందుకని అంటే మనం ఏది చేయగలుగుతాం ఏది చేయలేము, ఏది మనకు అనుకూలం ఏది మనకు అనుకూలం కాదు అనేటువంటి దాన్ని బట్టి మనకి నిర్ణయం అవుద్ది. మనం కనుక శాస్త్రాలు అంతగా తెలియక అంత లోతుగా భగవంతత్వాన్ని గురించి తెలుసుకోలేక ఉన్నప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తాం సాకార సగుణోపాసన. కానీ శాస్త్రం బాగా తెలిస్తే వాళ్ళు ప్రౌఢులైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చక్కగా ఎలా ఉపాసన చేసి పరమాత్మను చేరుకోవాలో వాళ్ళకి తెలుసు. అయితే భగవానుడు ఇక్కడ ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళే అని చెబుతున్నప్పటికీ ఈ ఇద్దరు కూడా కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెబుతున్నాడు ఈ అధ్యాయంలో. అప్పుడే వాళ్ళు అనన్యమైనటువంటి భక్తులు అవుతారు. ఏమిటా జాగ్రత్తలు? మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాహ తేమే యుక్త తమామతాహ అని ఇక్కడ 3 జాగ్రత్తలు చెప్పారు. మయ్యావేశ్య మనః, నీ మనస్సుని నాయందే పూర్తిగా ఉంచేసేయి. ఇంకా మనసు ఎక్కడికి పోకూడదు, నీ మనసు పూర్తిగా నాయందే ఉంచు. ఇంకో మాట ఏమిటి, నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త నిత్యము కూడా, ఏదో అప్పుడప్పుడు కాదు, నిత్యము ఉపాసన చేస్తూ ఉండాలి. 3, శ్రద్ధయా పరయోపేతాహ అంటే పరయా శ్రద్ధయా ఉపేతాహ అంటే మిక్కిలి శ్రద్ధతో చేయాలి. ఆ చేసే ఉపాసన ఏదో ఒల్లి వల్లంలోకి తరంబరాలు పోసినట్టు కాకుండా జాగ్రత్తగా శ్రద్ధతో భక్తితో చేయాలి. ఇలా మూడు రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాలి అని చెప్పారు. మొదటిది మయ్యావేశ్య మనహ అన్నారు, అంటే మనస్సును నాయందే ఉంచు అని. అంటే మనస్సును నాయందే ఉంచు, ఇంకా దేని యందు ఉంచకు. సాధారణంగా మనం మనస్సును దేని యందు ఉంచుతాం? ఇళ్ళు వాకిళ్ళ యందు, భార్యాబిడ్డల యందు, డబ్బుల పట్ల, లేకపోతే సంపదల పట్ల, భోగాల పట్ల, వీటన్నిట్లో మనసును ఇరికిస్తూ ఉంటాం. వీటిట్లో మనసు ఇరికించి అప్పుడప్పుడు భగవంతుడిలో కూడా ఇరికించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అట్లా కాదు, పూర్తిగా భగవంతుడి యందే నీ మనస్సు ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా పూర్తిగా భగవంతుడిని నమ్మి ఇక రెండో ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మనకు కావాలంటే ఈ లోకంలో గోపికలు కనపడతారు మనకు. భాగవతంలో ఆ గోపికల గురించి తెలుసు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒకరోజు రాత్రి ఆ యమునా నదీ తీరంలో కూర్చొని మురళి వాయిస్తున్నాడు. ఆ మురళి గానం వినపట్టడంతో ఎక్కడోళ్ళక్కడ గోపికలందరూ పరుగులు తీసుకుంటా పరిగెడుతున్నారు. అది రాత్రి సమయం, ఎక్కడో యమునా నది దగ్గర కూర్చొని ఆయన మురళి వాయిస్తున్నాడు. వీళ్ళేమో ఊళ్ళో ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వంట వండేవాళ్ళు వంట వండుతున్నారు, మరి భర్తకి ఇంట్లో వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళు భోజనం పెడుతున్నారు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరి ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటే ఆ మురళి గానం ఎప్పుడైతే చెదిరిపడిందో ఎక్కడ పనులు అక్కడ వదిలేసిపోయారు. ఒక గోపి గంట భర్తకి భోజనం వడ్డిస్తూ ఉంది, అంతలోకి ఆ సాంబార్ తీసుకొచ్చింది, ఆ మురళీ గానం వినపడ్డది, ఠాపురమైన ఆ ఇసుకలో వదిలేసింది మరి పరిగించి. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ రెండో ఆలోచన లేదు. ఒక ఆమె స్నానం చేసి చీర కట్టుకుంటా ఉందంట, ఆ కట్టుకున్నవారి కట్టుకుంది అది వినపడుతుందో ఆమెను పరిగెత్తా ఉంది. అంటే ఇలా ఇక రెండో ఆలోచన లేకుండా పూర్తిగా భగవంతుడికి మనస్సుని సమర్పించినటువంటి వాళ్ళు గోపికలు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే కొద్దిగానే మనలో మార్పు వస్తుంది. వాళ్ళలాగే మనం ఉండాలని కాదు, కానీ వాళ్ళని ఆదర్శంగా కనుక తీసుకున్నట్లయితే మనస్సుని ఇక రెండవ దాని మీద లేకుండా భగవంతుని మీదనే పూర్తిగా మనం ఉంచగలుగుతాం. మనస్సు అంతా కృష్ణమయం వాళ్ళకి, మనస్సు అంతా భగవన్మయం కావాలి మనకి. రెండవది నిత్యయుక్త అన్నారు, అంటే నిరంతరము కూడా భగవత్ చింతనలో ఉండాలి. ఏదో మజ్జిగన్నంలో ఊరగాయని అంచుకున్నట్టుగా పండక్కు పబ్బానికి కాకుండా రోజు గంట రెండు గంటలు కాకుండా, లేదా శుక్రవారమో శనివారమో మంగళవారమో బుధవారమో అని వారాలు పెట్టుకొని కాకుండా నిత్యయుక్త, నిత్యము నిరంతరము కూడా ఆ భగవంతుని యందు నీ మనస్సు నిలపాలి. ప్రహ్లాదుడు, నారదుడు, ఆంజనేయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నిత్యయుక్తులు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అవన్నీ సంబంధం లేదు, ఎప్పుడు కూడా భగవంతుని యందే వాళ్ళు మనస్సు నిలుపుతున్నారు. ఓసారి శ్రీరాముడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అది యుద్ధం అయిపోయిన తర్వాత, రావణాసురుడితో యుద్ధం అయిపోయిన తర్వాత, జయించి వచ్చిన తర్వాత, ఇక్కడ పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఆయన సింహాసనారుడ్డై ఉన్నాడు. ఆయనతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు, విభీషణ మొదలైనటువంటి రాక్షసులు కానీ కోతులు కానీ వాళ్ళందరూ కూడా ఈయనతో పాటుగా ఇక్కడికి వచ్చారు. అయోధ్య నగరం చూడాలని, రాముల వారి పట్టాభిషేకం చూడాలని. పట్టాభిషేకం అయిపోయినా వీళ్ళెవరు కూడా కదలకలా. సరే, మీరు ఫోన్ చేయని చెప్పడం ఆయనకి ధర్మం కాదు కాబట్టి ఆయన ఆ మాట చెప్పలా. ఆయన పొమ్మని లేదు, వీళ్ళు బాగుంటారు లేదు, ఆమెనే ఉన్నారు. సరే, ఊరికినే ఉంటే ఏం బాగుంటుందని చెప్పి ఒకసారి అందరూ కూడా రాముల వారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఊరికినే ఉంటే మాకేమీ తోచటం లేదు, అందుకని ఏదైనా మీకు సేవ చేసేటువంటి పనులు మాకు చెప్పండి. ఏదో యుద్ధం అప్పుడు మా చేతనైన సేవ చేశాం, ఇప్పుడు కూడా మేము ఏదైనా సేవ చేస్తాం మాకు చెప్పండి అని అంటే, అప్పుడు మంత్రి గారిని పిలిచి రాముడు చెప్పాడు, అయ్యా వీళ్ళందరికీ తలా ఓపెన్ అప్పు చెప్పని. సరే నేను చెప్పి అందరికీ తలా ఓపెన్ అప్పు చెప్పేశాను. ఆంజనేయుడు మాత్రం దీంట్లో లేడు, ఎందుకంటే ఆయన ఎక్కడో కూర్చొని పాపం ఆయన ఏదో ఆ రామనామాన్ని చెప్పించుకుంటా ఉన్నాడు. సరే, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ రాముడికి సేవ చేయడం కోసం వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. చేస్తామంటే ఆంజనేయుడు చూసి కొత్తగా వీళ్ళందరూ ఏదో తలా ఓపెన్ చేస్తున్నారు ఏమిటేమిటని అడిగితే, ఇలా మేము పోయి అడిగామయ్యా మాకు ఈ పని అప్పు చెప్పారని. అయ్యో, నాకు అసలు పని అప్పు చెప్పబోతే అట్ట, నేను మాత్రం రాముడికి సేవకుని కాదా అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటా వచ్చి, రామా రామా నాకేదైనా పని అప్పగించుకున్నాడు. ఎందుకులే ఆంజనేయ, నీకెందుకు, నువ్వేమక్కర్లేదు, నువ్వు హాయిగా ఉండు, నువ్వు నీ భక్తితో నువ్వు ఉంటావు కదా, నీ పని ఏదో నువ్వు చేసుకుంటా ఉండు అన్నాడు. అట్ట కాదు, నాకు కూడా ఏదో పని చెప్పాల్సిందే. సరే అప్పుడు మంత్రిని పిలిచి, అయ్యా మా ఆంజనేయుడికి కూడా ఏదైనా పని చెప్పండి అని అంటే, ఏమి లేవండి, అన్ని పనులు అయిపోయినాయి, వాళ్ళకి చెప్పేశాం కదా, ఇప్పుడు ఏమి లేవండి. అప్పుడు ఆంజనేయుడు నా అట్ట కాదు, నాకు ఏదైనా సరే ఒక పని చెప్పాలా, అది ఎటువంటి పని అయినా పర్వాలా, ఎంత అల్పమైన పని అయినా సరే రాములవారికి సేవ చేసినటువంటి వాడిని కావాలి నేను కూడా. సరే అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదు, రాములవారు ఆవలించినప్పుడు చిట్టేయాలి కదా, ఆయన వేసుకోకుండా నువ్వు కనుక చిట్టేస్తే సరిపోద్ది. ఓ అట్లయితే సరే అని అనుకున్నాడు. పోయాడు, చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఆ రామనామాన్ని జపించుకుంటా ఉన్నాడు. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికీ ఆయనకి సందేహం వచ్చింది, నేనేమో ఈ రామనామం జపించుకుంటా ఉంటాను, ఆయన అక్కడ ఎప్పుడు ఆవలిస్తాడో నాకు తెలియదు, ఆయన ఆవలించినప్పుడు నేను చిక్కేయకపోతే అప్పుడు సేవాలోపం అవుద్ది కదా, సేవ చేసినటువంటి వాడిని ఎట్టవుతాను, అందుకని ఆయన ఎప్పుడన్నా ఆవలించుకొని నాకెందుకు, నేను ఎప్పుడు చిక్కేస్తానే ఉంటానని ఈయన ఎప్పుడు చిక్కేస్తా ఉన్నాడు. సరే రాముడు అనుకున్నాడంట, ఆంజనేయుడు నాకు పరమభక్తుడు, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలా, నేను ఎప్పుడు పడితే అప్పుడు ఆవలించకుండా ఆయన చిక్కేసినప్పుడు మాత్రమే ఆవలిద్దాం అని అనుకున్నాడు ఈయన. ఈయన అనుకున్నది ఆయనకి తెలియదు, ఆయన అనుకున్నది ఈయన తెలియదు. సరే ఆయన ఎప్పుడు చిక్కేస్తా ఉంటేప్పటికల్లా ఈయన ఎప్పుడు ఆవలించాల్సి వచ్చింది. సరే ఆవలించినటువంటి వాడు, ఆ నోరు తెరిచినటువంటి వాడు మూయటానికి వెళ్ళగాల, ఎందుకంటే ఆయన ఆపితేగా ఈయన నోరు మూసేది, అందుకని నోరు అట్టాగా తెరుచుకొని ఉన్నాడు. సరే చాలామంది ప్రయత్నం చేశారు, ఏమిటి ఇట్లా నోరు తెరుచుకొని ఉన్నారు, ఇదేమి జబ్బు, కొత్త రకమైనటువంటి జబ్బు, ఎక్కడ ఎప్పుడు వెళ్ళలేదు అని వైద్యులు వినిపించి చూపించారు. చూపిస్తే అందరు చెప్పారు, అయ్యా మాకేం అర్థం కావట్లేదు, ఇది జబ్బనటానికి వీల్లేదు, కాదనటానికి వీల్లేదు, అది ఏమిటో కూడా మాకు అర్థం కావట్లేదు, ఇది మా జీవితంలో మేము ఎప్పుడు ఎరగనిది అని చెప్పారు. సరే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు పురోహితులు ఆయన, అందుకని ఆయన పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చిన తర్వాత ఆయన చూశాడు ఆయనకేం అర్థం కాల, అందుకని దివ్య దృష్టితో చూశాడు. ఓహో ఇదా వ్యవహారం అని అనుకొని, ఏమి లేదు, మీరు కనుక ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి ఆయన చిక్కేయటం ఆపితే సరిపోద్ది, ఈ నోరు మూసేస్తాడు అని చెప్పారు. అప్పుడు అందరూ పోయి ఆంజనేయుడిని చిక్కేయొద్దు అన్నారు. అమ్మమ్మ నేను చిక్కేయకుండా ఉండని వేస్తానే ఉన్నాను. అప్పుడు బలవంతాన ఆ చెట్టు మీద నుంచి కిందకి లాగి చేతులు పట్టుకొని ఆపి ఆ చిట్టుకి లాపితే అప్పుడు రాముల వారు నోరు కాస్త మూసారు. అయితే ఏమిటి దీంట్లో వ్యవహారం అని అంటే, రాముడు ఎప్పుడు ఆవలిస్తాడో తెలియదు కాబట్టి నిరంతరం చిట్కలు వేస్తున్నట్టుగా, ఆంజనేయుడు నిరంతరం చిట్కలు వేస్తున్నట్టుగా మనం కూడా ఎప్పుడు మృత్యువు కబలిస్తుందో తెలియదు కాబట్టి నిరంతరం కూడా భగవత్ చింతన అనేటువంటి టికెట్ కొనుక్కొని మన దగ్గర ఎట్టి పెట్టుకోవాలి. ఎప్పుడు మరణం అనేటువంటి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏమండి, ఎప్పుడో మరణం సంభవించేటప్పుడు నేను భగవత్ చింతన చేస్తాను అని అంటే, ఆ మరణం ఎప్పుడో ఎవరికి తెలుసు కాబట్టి తెలియదు. మరి అందుకని ఆ భగవత్ చింతన అప్పుడు కనుక చేయలేకపోతే ఏముంది, జీవితం అంతా చేసినా అప్పుడు చేయకపోతే ప్రయోజనం ఉండదు. కనుక ఎప్పుడు భగవత్ చింతన చేస్తుంటే ఎప్పుడు మరణం వచ్చినా ఏం పర్వాలేదు, ఆ భగవత్ చింతనలోనే ఆ మరణం కూడా వస్తుంది. అంటే మరణ సమయంలో కూడా భగవత్ చింతన చేస్తూ ఉంటాడు కాబట్టి అలా నిత్యము కూడా నిత్యయుక్త ఉపాసతే, నిత్యము కూడా భగవత్ చింతనలో ఉండాలి మనము అని చెప్పడం కోసమే ఈ విషయాన్ని చెప్పడం అన్నమాట. ఇక మూడవది పరయా శ్రద్ధయా ఉపేత అన్నారు, మిక్కిలి శ్రద్ధతో ఉండాలి ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు. ఏ ఉపాసన చేసినా శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ లేకపోతే సిద్ధి లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు, శ్రద్ధ ఉన్నటువంటి వాడికే జ్ఞానం లభిస్తుంది అని. సామాన్యమైన విషయాల్లోనే మనం శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు మనం ఏదైనా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి పోయామనుకోండి, ముందుగానే ఈ డాక్టర్ ఏం మనకి వస్తా అండి, మన జబ్బుకు మనం ఆయన లేవలేదు, అసలు ఈ డాక్టర్కి ఏం తెలియదండి పెద్దగా అనుకోని కనుక పోయామంటే మనకు ఆ జబ్బు తగ్గేదే లేదు. అలాగనే డాక్టర్ రాసిచ్చినటువంటి మందు వేసుకునేటప్పుడు ఈ మందు ఏం పనిచేస్తుందండి, ఇదంతండి రూపాయలేగా ఈ ట్యాబ్లెట్ ఇది పనిచేయదు, ఏదైనా కాస్త 10 రూపాయలు 15 రూపాయలు అయితే పనిచేయదు అని అనుకున్నాం అనుకోండి, పనిచేసేది కూడా పని చేయకూడదు. ఎందుకని అంటే నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం అది కనుక లాభం, లేకపోతే లాభం. అందుకని డాక్టర్ మీద కూడా విశ్వాసం ఉండాలి. మరి డాక్టర్ మీదనే విశ్వాసం ఉండాల్సి వస్తే, ఆయన మీద విశ్వాసం ఉంటేనే మందు పనిచేస్తూ ఉంటే, మరి భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే ఎట్లా, అందుకని భగవంతుడి మీద కూడా మిక్కిలి శ్రద్ధ, పరయా శ్రద్ధయా ఉపేత, మిక్కిలి శ్రద్ధ గొప్ప శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నాయి. సరే, సగుణోపాసన నిర్గుణోపాసన రెండు రకాలైనటువంటి ఉపాసన ఉంది. ఈ రెండు ఉపాసనలో ఏ ఉపాసన చేసినా ఈ మూడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే ఈ రెండు ఉపాసనలో ఉన్నటువంటి తేడా ఏమిటి? నిర్గుణోపాసన సగుణోపాసన. ఈ నిర్గుణోపాసన అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఎందుకు కష్టమైనటువంటిది అని అంటే ఎదురుగా ఒక ఆకారం లేదు, కానీ భావించడానికి కొన్ని గుణాలు లేవు. ఈ ఆకారం కనుకుంటే చూస్తూ ఉండొచ్చు, గుణాలు కనుక ఉన్నట్లయితేనేమో భావిస్తూ ఉండొచ్చు. అప్పుడు మనసు ఏకాగ్రంగా ఉంటుంది, ఏమీ లేకపోతే మనసు ఎటుపడితే అటు పరిగెడుతుంది, అందుకని కష్టం. అదే సగుణోపాసన కనుకైతే ఒక రూపం ఉంటుంది, అదిగో రాముడు లేదా కృష్ణుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఇంకొకళ్ళు అని ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటాం, అప్పుడు మన యొక్క దృష్టి ఇంకొక వైపు పోదు. రెండవది వాళ్ళ యొక్క కథలు గాథలు, రాముడైతే రాముడికి సంబంధించిన గాథ, కృష్ణుడు అయితే కృష్ణుడికి సంబంధించిన గాథ, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గాథలు, ఆ గాథల్ని కనుక తలుచుకుంటా ఉంటే మనసు అంతా అక్కడే ఉంటుంది, అందుకని తేలిక. కాబట్టి తేలికైనటువంటిది ఆచరించవచ్చు చేయలేనటువంటి వాళ్ళు. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాన్ని వదిలేసి ఆ సగుణోపాసన వదిలేసి నిర్గుణోపాసన చేయాలి. నిర్గుణోపాసన చాలా కష్టం, అందుకని నిర్గుణోపాసనకి ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు చెప్పాను. సంయమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. సంయమ్యేంద్రియ గ్రామం అంటే ఇంద్రియాల సమూహాన్ని బాగా మన యొక్క స్వాధీనంలో పెట్టుకోవాలి. రెండవది సర్వత్ర సమబుద్ధయః, అంతటా కూడా సమబుద్ధి ఉండాలి. ఇక మూడవది సర్వభూత హితేరతః, అన్ని యొక్క భూతాల యొక్క హితాన్ని మనం కోరుకుంటూ ఉండాలి. ఇంద్రియాలన్నీ కూడా ఎందుకు స్వాధీనంలో ఉండాలి? ఇంద్రియాలు కనుక స్వాధీనంలో లేకపోతే మన ప్రయాణం అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే మన దేహమేమో రథం, మరి దేహంలో ఉన్నటువంటి ఆత్మ రథికుడు, మన బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, మన ఇంద్రియాలు గుర్రాలు. ఇప్పుడు చూడండి, ఈ రథం ప్రయాణం చేయాలంటే ఆ గుర్రాన్ని కనుక సరిగ్గా కంట్రోల్ చేయకపోతే, బుద్ధి అనే సారథి కంట్రోల్ చేయకపోతే ప్రయాణం సక్రమంగా సాగదు, ఎక్కడో యాక్సిడెంట్లు డ్యాష్లు ఏదో ఒకటి ఇస్తాం. అందుకని ఆ గుర్రాన్ని బాగా జాగ్రత్తగా స్వాధీనంలో పెట్టుకోవాలి. అట్లాగనే మనం కూడా ఈ ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలని, మనసు అనేటువంటి పగ్గంతో, బుద్ధి అనేటువంటి సారథి జాగ్రత్తగా స్వాధీనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇక రెండవది ఏంటంటే సర్వత్ర సమబుద్ధయః, ఇది నిర్గుణోపాసన చేసేటువంటి వాళ్ళకి ఎందుకు చాలా ముఖ్యమైనటువంటిది అంటే, నిన్న మనం చెప్పుకున్నాం సర్వత్రా పరమాత్మ దర్శనం చేయాలి, అన్నింటిలో అందరిలో అన్నింటినీ పరమాత్మగా చూడాలి అని చెప్పుకున్నాం. మనం అన్నింటినీ పరమాత్మగా చూడగలుగుతామంటే చూడలేము. అన్నింటినీ పరమాత్మగా చూడాలంటే ముందు అన్నింటి పట్ల సమబుద్ధి ఉండాలి. అన్నింటి పట్ల సమబుద్ధి అనుకుంటే చివరికి అది అన్నింటినీ కూడా పరమాత్మగా చూడటం చేతనవుతుంది. అందుకనే సర్వత్ర సమబుద్ధయః అన్నారు. ఇప్పుడు మనకి కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు సంతోషం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలు బట్టి, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి ఉంది, ఒకరిని చూస్తే మొట్టబుద్ధి ఉంది. ఎందుకంటే వాడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి. కానీ ఇలా వద్దు, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి అని మనకి వేదాంతం చెప్తూ ఉంది. మనకి పరమభక్తులైనటువంటి వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు, తుకారాం, సంత్ తుకారాం అని అంటారు. ఆయన గొప్ప భక్తుడు, మరి ఆయన భార్య గయ్యాలి. అలాగనే ఏకనాథ్ మహారాజ్, సంత్ ఏకనాథ్ మహారాజ్ అని ఉన్నాడు, ఆయన గొప్ప భక్తుడు, ఆయన భార్య పరమ పతివ్రత, భర్తకి ఎల్లప్పుడు కూడా తల్లో నాలుకలాగా, ఎప్పుడు కూడా ఆయన యొక్క క్షేమాన్ని, ఆయన యొక్క సేవని చేస్తూ ఉంటుంది. మరైతే ఇద్దరికి ఇద్దరు భక్తులే, కానీ ఒక ఆయనకేమో గయ్యాళి భార్య, ఒక ఆయనకేమో అనుకూలవతి అయినటువంటి భార్య. ఈ సంత ఏకనాథ్ మహారాజు ఆ భగవంతుణ్ణి దర్శించుకొని ఆ దేవాలయానికి పోయినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ భగవంతుడి దగ్గర ఉండి ఆయన అంటుంటాడు, స్వామి నాకు ఇంత అనుకూలవతి అయినటువంటి భార్యనిచ్చి నీకు సంబంధించినటువంటి సేవ చేసుకోవటంలో నాకు ఎంత మేలు చేసావో చెప్పడానికి వీల్లేదు అంట. సరే తుకారాం అన్నాడు కదా, మరి ఈయన కూడా దేవుడి దగ్గరికి పోయి ఈయన కూడా నమస్కారం పెట్టి అంటాడు, ఓ భగవంతుడా, నువ్వు నాకు గయ్యాలి భార్యను అంటగట్టి ఈ ప్రపంచం మీద విరక్తి కలిగించి నీ సేవలో ఉండేటట్టుగా నాకు ఎంత అవకాశం కల్పించావయ్యా అన్నాడు. అంటే ఈయనకి గయ్యాడి భార్య ఉండటం ఈయనకి మంచిదైంది, ఆయనకు అనుకూలమైన భార్య ఉండటం ఆయనకి మంచిదైంది. సర్వత్ర సమబుద్ధయ, అంటే అన్ని సందర్భాల్లో కూడా సమబుద్ధి కలిగి ఉండటం అని అంటే ఇదిగో ఇదే. మరి అదే ప్రకారంగా సర్వభూత హితేరత అన్నారు, అంటే సర్వభూతాల యొక్క మేలుని కోరుకోవాలని. ఇప్పుడు మనం సంత తుకారాం సంగతి చెప్పుకున్నాం. ఈ తుకారామే ఒక రోజు అంటే వాళ్ళ ఇంట్లో కుక్క ఒకటి వచ్చి ఆ అన్నం ఉన్నటువంటి గిన్నెలో నుంచి ఆ పిల్ల నోట్లో పెట్టుకొని పరిగెడుతుంది. ఆయన చూశాడు, వెంటనే నేతి గిన్నె తీసుకొని దాన్ని వెంటబోతున్నాడు, పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఆగు ఆగు, ఓ పాండురంగా ఆగు ఆగు, నెయ్యి కనుక పడకపోతే అది అజీర్ణం అవుద్ది, అందుకని నేను నెయ్యి తీసుకొస్తున్నాను అంటున్నాడు. అంటే కుక్క, మనం ఏం చేస్తాం, బడికి తీసుకొని బాధ్యవతలు మారేస్తాం. కానీ ఆయన సర్వభూత హితేరత, మనుషులే కాదు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు ఏదైనా సరే దేనికైనా సరే మేలుబాటునే, అది తప్ప ఇక రెండోది ఏమి. అట్ట ఏకనాథ్ మహారాజు కూడా ఒకసారి కాశీ నుంచి గంగా తీర్థం గంగ కావిళ్ళు అంటారు, ఆ కావిళ్ళలో గంగను తీసుకొని రామేశ్వరానికి వస్తున్నారు, నడుచుకుంటూ రావాలి. రాజస్థాన్లో బాగా ఎడారి, ఆ ఎడారిలో ఇసుకంతా కూడా ఎండకి బాగా వేడెక్కి కొట్టదు అనమాట, దాంట్లో కాళ్ళు కాలుతూ ఉంటాయి. ఆ కాళ్ళు కాలుతూ ఉంటే కావిడి ఇట్టించిట్టు మార్చుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడి అక్కడి నుంచి కాశీ నుంచి రామేశ్వరానికి మోసుకొని ఈ గంగ కావిడి తీసుకొని వస్తూ ఉంటారు. ఎంత కష్టమో చెప్పడానికి వీల్లేదు మనకు, అసలు దాన్ని ఊహించడానికి కూడా మనకు కుదరదు. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ దారిలో ఒక గాడిదంట ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇక ప్రాణం పోతుందనమాట. అది ఆ సమయంలో ఆ ఇసుకలో పడి అది మహా బాధపడిపోతూ ఉంది, దప్పికైపోతూ ఉంది, ఏం చేయటానికి తోచట్లేదు. అలాంటి సమయంలో ఆయన కావిడి తెచ్చి ఆ గంగని దాన్ని నోట్లో పోసి దాని మీద చల్లి దాన్ని చల్లబరిచాడు. అయ్యో అయ్యో ఇదేమిటి స్వామి, ఇట్లా చేశారు మీరని చుట్టూ ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఆయన చెప్తున్నారు. అయ్యా, ఈ రూపంలో ఉన్నటువంటి రామలింగేశ్వరుడికి నేను అభిషేకం చేస్తున్నాను అని అన్నాడు ఆయన. అంటే అక్కడ గాడిదని కూడా ఈయన ఆ రామలింగేశ్వరుడిగా చూశాడు, మరి అక్కడ కుక్కరేమో పాండురంగుడిగా చూశాడు. అంటే ఏమిటి మనం తెలుసుకోవాల్సిందంటే, వేదాంతంలో చెప్పినటువంటి సర్వత్రా సమదర్శనం అనేటువంటిది దేనికి పునాది అని అంటే సర్వత్రా పరమాత్మ దర్శనం. అందరినీ పరమాత్మగా చూడాలి, అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా ఇక్కడ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవేమి కూడా నశించిపోయేవి, కానీ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో నిరంతరము కూడా ఉండేటువంటిది, పుట్టుక లేకుండా చావు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం అనేటువంటిది అదే పరమాత్మ చైతన్యం. ఆ పరమాత్మ అన్ని దేహాల్లో కనుక ఉంటే నువ్వు దేహాన్ని పట్టించుకోకుండా ఆ పరమాత్మను పట్టించుకో, నువ్వు దేహాన్ని చూడకుండా పరమాత్మను చూడు. నేను చెప్తున్నా కొయ్యగుర్రాన్ని చూసినప్పుడు దాన్ని గుర్రంగా చూడకుండా కొయ్యగా చూడు అనేటువంటి భావనతో ఇట్లా పరమాత్మగా సర్వాన్ని చూస్తే సర్వత్ర, ఎందుకంటే ఎదురుగా పరమాత్మే ఉన్నాడు అని అనుకున్నప్పుడు దానికి హాని చేస్తావా, దాన్ని దూషిస్తావా, దాన్ని ద్వేషిస్తావా, ఏమి చేయడానికి వీలు. అది పరమాత్మ అని అనుకున్నప్పుడు దాన్ని పూజిస్తావు, అది కుక్క అనుకున్నప్పుడు దాన్ని కొట్టాలనిపిస్తుంది, నీకేం పని లేకపోయినా అవసరం లేకపోయినా ఊరికే చేతులు కనుక కర్ర కనుకుంటే లేదా రాయి కనుకుంటే వేయాలనిపిస్తుంది. ఎందుకంటే కుక్కది కాబట్టి అక్కడ పరమాత్మ, అది కుక్క అయినా పంది అయినా నక్క అయినా పిల్లైనా బల్లి అయినా ఏదైనా సరే కాక అన్నింటిలో సమస్తమైనటువంటి జీవుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు అన్నింటిలో కూడా ఉన్నది ఆ పరమాత్మే. కాబట్టి సర్వత్రా ఆ నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మ సర్వత్రా ఉన్నాడనేటువంటి భావన పూర్తిగా మనలో కనుక ఉన్నట్లయితే అంతటా కూడా ఆ పరమాత్మను దర్శించడమే జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ జాగ్రత్తలు నిరాకార నిర్గుణోపాసన చేసేటువంటి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత సాధన మార్గాన్ని చెప్పారు ఈ 12వ అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకాల వరకు. ఏమిటంటే ఎవరైతే మనసు పూర్తిగా స్వాధీనంలో ఉంటుందో, నువ్వు ఉండు అన్న చోట ఎప్పుడైతే ఎవరికైతే ఆ మనసు నిలబడిపోద్దో అదిగో అటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే నీ మనోబుద్ధులు నాయందే నిలిపేసేయి అన్నారు. అంటే మనోబుద్ధులు పూర్తిగా పరమాత్మలో ఉంచేసేయి అని. ఒకవేళ అది నీకు చేత కాదా, నీ మనోబుద్ధులు పరమాత్మలో ఉంచడం చేత కాకుండా ఆ మనోబుద్ధులు నీ అధీనంలో లేక అలా ప్రపంచం మీద పరిగెడుతున్నాయా, అట్లా కనుకైతే పరమాత్మలో నిలపడానికి అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. ఇందాక ఏం చెప్పారు, నిలుపు, నిలపడం చేత కాలేదు, నిలపడానికి ప్రాక్టీస్ చేయి, అంటే సాధన చేయి. ఏం చేస్తావు, జపం కానీ ధ్యానం కానీ మొదలైనటువంటివన్నీ కూడా చేయాలి. సరే నాకు అది కూడా చేత కాదండి అని అంటావా, అది కూడా చేత కాకపోతే నువ్వేం చేస్తావు అంటే మనస్సు నిలపడం చేత కాలేదు కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేయి, పూజ చేయి, యజ్ఞం చేయి, శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాసన చేయి, ఇంకా ఏదైనా సరే నీకు చేతనైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కర్మలు ఏవైనా చేయి. ఆ కర్మలు చేసేటప్పుడు ఆ భగవంతుడి మీద మనసు నిలబడుతుంది. నాకు అది కుదరదండి, భగవంతుడి సంబంధమైన కర్మలు చేస్తే నా పనులు ఎవడు చేస్తాడు అని అంటావా. సరే అట్లయితే నీ పనులు నువ్వు చేసుకో, కానీ ఫలితాన్ని మాత్రం భగవంతుడికి సమర్పించు. నీ పనులు నువ్వు చేసుకుంటా ఫలితాన్ని భగవంతుడికి. మనం ఇక్కడ ఏ పనులు చేసినప్పుడు కూడా ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వటం అనేటువంటిది సాంప్రదాయం. మనం శివాలయంలోకి అభిషేకం చేసామనుకోండి, అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఏ ఫలం సర్వం పరమేశ్వరుడు అర్పణ వస్తుందంటాం. అంటే ఈ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికి అర్పిస్తున్నావు. అంటే పరమేశ్వరుడి కనుక ఫలితాన్ని కనుక అర్పిస్తే నువ్వు చేసేటువంటి కర్మ అంతా కూడా పరమాత్మ యొక్క కర్మే అవుద్ది, భగవంతుడి కర్మే అవుద్ది. ఇందాక అనుకున్నాం కదా భగవంతుడి కర్మలు చేయటం నాకు ఎట్టు కుదురుద్దండి, నా పనులు నేను చేయాలని. ఇప్పుడు నీ పనులు చేసినప్పటికి కూడా ఆ ఫలితాన్ని భగవంతుడి కనుక అర్పిస్తే అది భగవత్ కర్మగా మారిపోతుంది. ఈ ప్రకారంగా 4 రకాలైనటువంటి విషయాల్ని, 4 రకాలైనటువంటి వ్యక్తులకి, 4 రకాలైనటువంటి సాధకులకి తెలియజెప్పిన తర్వాత ఇక భక్తుల లక్షణాలు చెప్పారు. 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 37 లక్షణాలు భక్తుల లక్షణాలు చెప్పారు. అందులో మొట్టమొదటి చాలా ముఖ్యమైనటువంటి అద్వేష్ట సర్వభూతానాం అని, ఇందాక సర్వభూత హితేరతాహ అని చెప్పాం, అన్ని భూతాల పట్ల మేలు, వాటి యొక్క మేలు కోరాలి అని. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు, ఏ భూతాన్ని కూడా ద్వేషించవద్దు అని. మనుషుల్ని ద్వేషించవద్దు అని చెప్పలా, అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. సమస్తమైనటువంటి భూతాల పట్ల అద్వేష్ట ద్వేషబుద్ధి ఉండకూడదు అని. కానీ సాధారణంగా మనుషుల్నే ద్వేషించేవాడు మరి ఇంకా దేన్ని ద్వేషించకుండా ఉంటాడు. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, ఆ భక్తులైనటువంటి వాళ్ళు దేవుళ్ళని ద్వేషిస్తారు. ఎందుకంటే వాళ్ళకి విష్ణు అంటే ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడు అన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, నరసింహస్వామి అన్నా ఇష్టం. అదే శివుడు అన్నా, ఇంకా పార్వతి అన్నా, ఇంకెవరన్నా అంటే అవి విఘ్నేశ్వరుడు అన్నా కోపం. ఎందుకని, ద్వేషం, కోపం కూడా కాదు ద్వేషం. మరి అట్లనే శైవులు ఉన్నారనుకోండి, వాళ్ళకి వైష్ణవ దేవుళ్ళు అంటే వాళ్ళకి కోపం, శివ సందర్భమైనటువంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఇష్టం. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరిని ద్వేషించకూడదు, దేన్ని ద్వేషించకూడదు అనేటువంటిదే ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటిది. అదే ఇస్లాం మతం ఏం చెప్పుద్దంటే నీ మతం వారిని ద్వేషించవద్దనట్టు. అదే క్రైస్తవ మతం ఏం చెప్పుద్దంటే మానవులు ఎవరిని ద్వేషించవద్దనట్టు. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అద్వేష్ట సర్వభూతానం అని అంటారు. నీ మతం వాళ్ళని కాదు, మనుషుల్ని కాదు, ఏ పశువులు హీనమైనటువంటి జంతువులైనా సరే దేన్ని కూడా ద్వేషించవద్దు అని చెప్పడం జరుగుతుంది. అలాగే భక్తులైనటువంటి వాడికి ఒక దృఢ నిశ్చయం ఉండాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా, ఏ గాలికి ఆ పక్కన పుల్లాకి కనుక ఎగిరిపోయినట్టుగా అట్లా ఎగిరిపోకూడదు. ఓ స్థిరమైనటువంటి నిశ్చయం ఉండాలి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టకూడదు. నువ్వు కనుక భక్తుడిగా ఉండాలని అనుకున్నావా, భగవంతుడిని చేరుకోవాలనుకున్నావా, మోక్షాన్ని పొందాలనుకున్నావా, అంతే, డూ ఆర్ డై, చేయటమో చావటమో అంతే తప్ప మళ్ళీ ప్రపంచం వైపుకి మళ్ళీ పోకూడదు. అందుకనే మనకి ఇలాంటి మాటలు గట్టిగా చెప్పడం కోసం డూ ఆర్ డై, కరోయా మరో అని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే నువ్వు ఏదైతే పట్టుకున్నావో ఆ పట్టుకున్నటువంటిది మంచిది కనుక అయినప్పుడు దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరగకుండా ముందుకే పోవాలి అనేటువంటి విషయం చెప్పడానికి. అంతేగాని ఏ ఏంటగా గొడుగు పరికర పడితే తాత్కాలికంగా నీకు ఏదైనా ప్రయోజనం కలిగితే కలగవచ్చు, కానీ అది నిజమైనటువంటి ప్రయోజనం కాదు. మనకి అక్బరు సాస్థానంలో బీర్బల్ అని మంత్రి ఉన్నాడు. ఓ రోజున వంటవాడు వంకాయ కూర బ్రహ్మాండంగా చేశాడంట, అందుకని అక్బర్ బాగా తిన్నాడు. మళ్ళీ 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 అడిగి వడ్డించుకొని తిన్నాడు. తిన్న తర్వాత వస్తూ వస్తూ బీర్బల్తో అంటున్నాడంట, బీర్బల్ అసలు వంకాయ అంటే ఎట్లాంటిది అని అన్నాడు. అసలు వంకాయ వంటి కూర శంకరుని వంటి దైవం మరి లేడంటారండి, అసలు బ్రహ్మాండమైంది వంకాయ కూర అంటే చెప్పడానికి వీల్లేదు అన్నాడు. సరే వరుసన ఆ వంటవాడు ఏం చేశాడంటే ఈయన బాగా ఇష్టంగా తిన్నాడని వరుసన 10 రోజులు అదే వండుతున్నాడు. ఈయనకు మొహం వచ్చింది. మొహం వచ్చిన తర్వాత చివరి రోజున తీసేవతల మీద నాకు ఇది వద్దాను అన్నాడు. అప్పుడు వస్తా వస్తా అడిగాడు, బీర్బల్ వంకాయ అంటే ఎట్టాడు అన్నాడు. అసలు వంకాయ సంగతి చెప్పేది ఏముందనండి, బజార్లో కాల్చౌక్గా అమ్ముతారు, ఎందుకంటే వంకాయ అన్ని జబ్బులకి మూలమైందండి అని అంటారు. ఇదేమిటయ్యా మొన్న అట్టన్నావు ఇవాళ ఇట్టన్నావు అంటే, ఏమండి నేను వంకాయకి దాసుని కాదండి మీకు దాసుని అన్నాడు. అంటే ఆయనకి దాసుని కాబట్టి ఆయన ఇష్ట ప్రకారం నేను మాట్లాడతా ఉన్నాడు. అందుకని అలా ఉండకూడదు. దృఢ నిశ్చయ, ఎవరొచ్చినా ఏమి జరిగినా ఏమైనా మనం ఏదైతే నిర్ణయించుకున్నామో మార్గం, ఆ మార్గంలోనే మనం పోవటానికి ప్రయత్నం చేయాలి. అట్లానే జీవితంలో సుఖ దుఃఖాల పట్ల సమభావం కూడా ఉండాలి. ఈ సుఖ దుఃఖాల పట్ల సమభావం లేకపోతే సుఖం వచ్చినట్టే వస్తుంది పోద్ది, దుఃఖం వచ్చినట్టే వస్తే అది పోద్ది. సుఖంగానే దుఃఖంగాని శాశ్వతంగా ఉండేటువంటివి కావు. ఏవైనా సరే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తమతో పాటుగా ఏం తెచ్చుకున్నారంటే ప్రారంభ కర్మఫలాలు తెచ్చుకున్నారు. పూర్వంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను అప్పుడు అనుభవించలేదు కాబట్టి వాటన్నింటినీ మూట కట్టుకొని ఇప్పుడు తెచ్చుకుంటా ఉన్నారు. వాటిని ప్రారంభం అంటారు. ప్రారంభం అంటే అనుభవించాల్సి అని. కాబట్టి అనుభవించాల్సినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అనుభవించాలి. వాటిని అనుభవించకుండా తప్పించుకోవటం అనేటువంటిది కుదరదు. కానీ మనం ఏం చేస్తామంటే సుఖమైతేనే రావాలనుకుంటాం, కష్టమైతేనేమో పోవాలనుకుంటాం. సుఖమైతేనే మనకు ఆనందం, కష్టమైతేనేమో కష్టంగా ఉంటుంది. అందుకని అట్లా లేకుండా ఉండాలా, సుఖ దుఃఖాల పట్ల సమభావం ఉండాలా. ఎందుకనంటే సుఖ దుఃఖాలు అనేటువంటివి కలిపి దేవులు కాబడి కొండలంటే సుఖ దుఃఖాలు అనేటువంటి రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఒక హరిదాస్ గారు ఉన్నారంట, చాలా బ్రహ్మాండంగా హరికథలు చెప్తూ ఉంటాడు. ఆ హరికథలు చెప్తూ ఉంటాడు, జనమంతా కూడా బాగా ఆయన 7 గంటలంటే 6 గంటల నుంచి అందరూ కూడా మూగారు. జనమంతా కూడా నిండిపోయారు, టౌన్ హాల్ అంతా నిండిపోయింది. సరే ఆయనకి ఆ ప్రారంభం హరికథ ప్రారంభం చేయబేటప్పుడు ఒక పెద్ద పొలదండ తీసుకెళ్ళి ఒక గజమాల ఆయన మెడలో వేశారు. టుడే ఈజ్ ది హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని అన్నాడు. ఇంత ఆనందకరమైనటువంటి రోజులు పోట్లేదు అన్నాడు. కాసేపు అయిపోయింది, ఆయన అడిగారు ప్రారంభం చేశాడు. ఆ పాట పాడుతూ ఉన్నాడు, ఏదో చెబుతా ఉన్నాడు. అంత చెప్తా 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 అయ్యో ఇటు గీక్కుంటున్నాడు, ఒళ్ళంతా గోక్కుంటున్నాడు, చేతులు కాళ్ళు అన్నీ గోక్కుంటున్నాడు. ఏంటంటే ఏం లేదు పాప, అదే రాత్రి తీసుకొచ్చారు ఆ దండని, దాన్ని కాస్త ఎక్కడో చోట ఫ్రిడ్జ్లో ఎక్కడో పెట్టారు, ఆ తర్వాత తీశారు. ఆ తర్వాత చెవులన్నీ కూడా దాంట్లో చేరి, ఎర్రచేలు చెవులన్నీ కూడా దాంట్లో చేరి ఈయన మెళ్ళ వేసినప్పుడు బాగా ఆనందంగా ఉంది. ఆ తర్వాత ఏమైంది అంతా గోక్కోవాల్సి వచ్చింది, ఒళ్ళంతా కూడా బాధ అయిపోయింది ఆయనకి. ఈ బాధ భరించలేక టుడే ఈజ్ ది మోస్ట్ వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అని అన్నాడు. అంటే కాసేపటికి ఆనందం, నాకున్నటువంటి ఆనందం ఇప్పుడు కాస్త పోయింది. అందుకని మనకి ఆనందం వస్తే ఆ తర్వాత కొనిపోవాల్సినటువంటి పని లేదు, దుఃఖం వస్తే కుంగిపోవాల్సినటువంటి పని లేదు. ఆనందం కనుక వస్తే ఆనందం తర్వాత దుఃఖం వస్తుంది, అందుకని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. దుఃఖం కనుక వస్తే తర్వాత వచ్చేది ఆనందమే, అందుకని మీరు బాధపడాల్సినటువంటి పని లేదని చెప్పడం అనమాట. అందుకని సుఖ దుఃఖాల పట్ల కూడా మనం స్వభావంతో ఉండాలి. ఈ ప్రకారంగా భక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా తెలుసుకొని, అన్నీ కాకపోయినా కొన్నైనా సరే తెలుసుకొని, వాటిని అలవర్చుకొని శ్రద్ధతో భగవంతుడిని ఉపాసించి ఆయనకి ప్రియులమై ఇష్టమై ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. ఆయన అనుగ్రహాన్ని పొంది మనం తరించాలి. అలా తరించగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇతరతో ముగిస్తాం.